தோற்சாகியை செனக்கென் சிங்கமு போல சங்கரவுனன் சின்னாரி பாபீகதி. இக்கட உஷோ லேக அன்னப்படு உஷா லேக உஷோ லேக ஷோலே கிரீடா பிளஸ் அன்வித கிரீடான்வித்தோத்சாகி செனக்கென் சிங்கமு போல சங்கரமுனன் சிம்மமுலாக கௌரவ குஞ்சரமுலம் ஏனுகுல மீத படுத்துனாட்ட அபிமன்யுடு சின்னாரி பாபு ஈகதி. சின்ன பிள்ளவாடு சின்னாரி பாபீகதி. ఇలాగ రకరకాలుగా అడుగుతారు. కొంతమంది సినిమా హీరోయిన్లు అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు జమున విజయశాంతి ఇచ్చినట్లుగా ఒక ఆయన ఇటీవల మోడర్న్ యుగంలో రంభ రమ్యకృష్ణ రాశి మీన ఈ నాలుగు హీరోయిన్లను తీసుకుని భారతార్థంలో మీ ఇష్టం వచ్చిన ఘట్టలు చెప్పండి, మీ ఇష్టం వచ్చిన వృత్తం చెప్పండి. రంభ రంభ కాకూడదు, రాశి రాశి కాకూడదు, మీన మీన కాకూడదు, రమ్యకృష్ణ రమ్యకృష్ణ కాకూడదు. అప్పుడు చిన్న తేటగిదలో చెప్పి శాఠ్య సంరంభమొప్ప దుశ్యాసనుండు, చాలా చెడ్డవాడు దుశ్యాసనుడు కదా, శాఠ్య సంరంభమొప్ప దుశ్యాసనుండు రమ్య కృష్ణ చేలమ్ములు లాగుచుండే శోక రాశిలో హృదయము సుక్కిపోవా ఆమె మీనాక్షి కాదు రక్తాక్షినేడు. సంరంభం అన్నప్పుడు రంభ వచ్చింది. కృష్ణ అంటే ద్రౌపది. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి, ఘటసల గారి పద్యం నర్తనశాలలో కూడా పాండవన వస్తుంది. కృష్ణ ద్రౌపది రమ్య కృష్ణ చేలములు ద్రౌపది యొక్క ఒలువలు లాగుతున్నాడు. ఆ పాపం ఆమె శోక రాశిలో మునిగిపోయింది. రాశి అంటే కొంచెం కుప్ప. శోక రాశిలో ఆమె మునిగిపోయింది. ఆమె మీనాక్షి కాదు, చేపల వంటి కనులు గలది కాదు, ఆవేశంలో ఆమె రక్తంలో కళ్ళల్లో రక్తం పొంగుతూ ఉంది, రక్తాక్షి అయిపోయింది ఆ మీనాక్షి. మీనాక్షి అన్నప్పుడు మీనా వచ్చింది. మీనాక్షి అంటే చేపల వంటి కనుగొంది. ఇలాగ కొంతమందికి టీవీల పేర్లతో అడిగేది ఇష్టం. క్రౌన్ వనీడా వీడియోకాన్ బుష్. అప్పుడు మీ ఎన్టీ రామారావు గారు విశ్వామిత్ర పిక్చర్ తీస్తున్నారు. అప్పుడు అడిగారు ఈ నాలుగు టీవీల పేర్లతో మీరు విశ్వామిత్ర తపోభంగం చెప్పండి. విశ్వామిత్ర తపోభంగం చెప్పారు. క్రౌన్ వనీడా వీడియోకాన్ బుష్ మత్తేభవంలో చెప్పండి. అంటే దీన్ని సంస్కృత పదాలుగా మార్చాలన్నమాట. అప్పుడు చెప్పి స్వర్గలోకం నుంచి మేనక వచ్చింది. ఆమె డ్యూటీ ఏమిటంటే ఎవరు తపస్సు చేస్తుంటే వాళ్ళని చెడగొట్టడం. తెలుసు కదా మనకి ఇంద్రుడు ఈ నిర్వాకం పెద్ద రాజకీయ వ్యూహం పన్నుతుంటే రంభ కానీ మేనక కానీ వాళ్ళ డ్యూటీ ఇది. ఎవరు ప్రపంచంలో తపస్సు చేస్తుంటే వాళ్ళు చూడగొట్టండి అని చెప్పి ఈ రహస్యం ఒకడు కనుక్కున్నాడట. ఎవరో నిత్యానంద స్వామి లాంటి వాళ్ళు ఎవరు ఒక చోట వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంద్రుడు భయపడిపోయాడు. వెంటనే మేనకుడు పంపించాడు, వాడు ఎవడు తపస్సు చేస్తున్నాడట, వాడు నిత్యానంద స్వామి కాదు రత్యానంద స్వామి లాగా ఉన్నాడు, నువ్వు వెంటనే వెళ్ళి పోయి చూడాలి. నేను తమాష కంటున్నానే అనుకుంటున్నాను, మనకు తెలియదు వాళ్ళు ఏం చేశారు. అప్పుడు మేనక వచ్చి డ్యాన్స్ చేయాలి కదా, ఆమె వచ్చింది వీడు బ్రహ్మాండమైన ఘోర తపస్సు చేస్తాడని. మేనకను చూడగానే వాడు అన్నాడట, నేను తపస్సు చేయను ఏం చేయను, నీకోసమే నేను చేస్తున్నాను, నాకు తెలుసు ఇంద్రుడు పంపిస్తాడు నాకు తెలుసు. సరే ఇప్పుడు ఈ పద్యం టీవీల పేర్లతో మేనక విశ్వాలు అవురా మేనక వక్రమార్గమున శక్రౌన్నత్యమును గోరి. మేనక వక్రమార్గములో అది మంచి పద్ధతి కాదు. తపస్సు చేసుకునే వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఇట్లాంటి డబ్బులు పంపించేది ఇట్లాంటి చేష్టలు చేయడం చెడ్డ పని కదా. వక్రమార్గమున శక్రౌన్నత్యమును గోరి స్వర్గవని డాంబిక శోభ దేహమున పొంగన్ నాట్యమును చేసి పల్లవ చిత్తుండై భ్రాంతి చెంది తప మెల్లన్ వీడియో కాంత నా సవిధన్ ముష్కల సౌఖ్యమి మనసు విశ్వామిత్రుడు అర్థించరా. శక్ర ప్లస్ ఔన్నత్యము శక్రౌన్నత్యము క్రౌన్నసు శక్ర ఇంద్రుని యొక్క ఔన్నత్యము గొప్పతనం వృద్ధి సంధి చేస్తే శక్రౌన్నత్యము. స్వర్గవనీడాంబిక శోభ అంటే నందనవన శోభ అంతా తన దేహంలో నింపుకున్నది, అంత అందంగా ఉంది ఆ మేనక. స్వర్గవనీడా స్వర్గవనీ నందనవనం, డాంబిక శోభ అంటే డంబమైన శోభ. స్వర్గవనీడా వచ్చింది. నాట్యం ముందు చేసే పల్లవ చిత్రుండయి చిగురాకులాగా మెత్తగా అయిపోయాడు. భ్రాంతి చెంది తపమెల్లం వీడి తపస్సంతా వదిలిపెట్టి ఓ కాంత వీడియో కాంత వీడి ప్లస్ ఓ కాంత వీడియో కాంత ఓ కాంత నాకు పుష్కల సౌఖ్యమిమ్మొచ్చు విశ్వామిత్రుడు అర్థించాడు. ఇది చాలా కష్టమైన దత్తపది అనమాట. ఇంకో చమత్కారమైన దత్తపది, ఒకసారి హైదరాబాద్ బిహెచ్ఎల్ రామచంద్రాపురం అవధానం చేస్తున్నప్పుడు ఒక పుష్యుడు విచిత్రమైన దత్తపది ఏమండి, ఒక అబ్బాయి పెళ్లి చూపులకు పోవాలి, బంధువులు రమ్మన్నారు. రాత్రి రేపు కదా పెళ్లి చూపులకు వెళ్ళాలి, రాత్రి పడుకొని ఆ పెళ్లి కూతురుని ఊహించుకున్నాడు. కలలో పెళ్లి కూతురు కనిపించి పీడకలు వచ్చినట్లు జడుసుకున్నాడు. కారణం ఏమిటంటే ఆ పెళ్లి కూతురు చాలా భయంకరంగా ఉంది, ఆమెకు నడ్డి ముక్కు, మెల్లకన్ను, గూని వీపు, గార పనులు ఉన్నాయి, ఇలాంటి రూపంతో వచ్చింది. తెల్లవారిన తర్వాత రమ్మన్నారు పెళ్లి చూపులు, అంటే నేను రానన్నాడు. ఏమంటే రాత్రి పెళ్లి చూపుల్లో చూసేసాను వద్దు నా పెళ్లి కూతురు, వరే గదవా ఆ అమ్మాయిని చూడు తర్వాత ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చు, బలవంతంగా పిలిచిపోయాడు. ఆ అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయి ఎలా ఉందంటే బాపు గీచిన బొమ్మలాగా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ నడ్డి ముక్కు, మెల్లకన్ను, గూనీపి, వీపు, గార పండ్లు అనే నాలుగు పదాలతో ఆ బాపు గీచిన అందమైన బొమ్మలాంటి ఆ అమ్మాయి మీద పద్యించారు. అంటే ఇచ్చిన పదాలు అసహ్యమైనవి, చెప్పవలసినది చాలా అందమైన పదం. ఇలా చెప్పారు, సొగసున సాటి రావనుచు సొంపుల సంపెగ నడ్డి ముక్కు అంటున్నదట, సంపెగ పువ్వుతో మళ్ళీ అర్థం తర్వాత చెప్తాను. సొగసున సాటి రావనుచు సొంపుల సంపెగ నడ్డి ముక్కు పొంపుగా విలసిరి మిట్టిపడే మోహపడం జగమెల్ల కనులు నిగనిగలాడే మబ్బువలే నీలుకులు సొబగూని వీపుపై నగవులుగార పండ్లు వదనంబున వెలిగెను మల్లె మొగ్గలై. దీని వర్ణన ఏమిటంటే ముక్కు అంటున్నది సంపెగ పువ్వును చూచి నీవు సొగసులో నాకు సాటి రావు అని సొంపుల సంపెగను అడ్డి అంటే అడ్డుకొని సంపెగన్ ప్లస్ అడ్డి సంపెగ నడ్డి ముక్కు పొల్పుగా విలసిల్లి చక్కగా ప్రకాశించింది. జగమెల్ల మోహపడం కన్నులు బిట్టిపడే అట్లా అన్వయం చేసుకోవాలి. అక్కడ మెల్లలేదు, జగము ప్లస్ ఎల్ల జగమెల్ల కన్నులు నిగనిగలాడే మబ్బువలే నీలికురులు సొబగూని సొబగు ప్లస్ ఊని అంటే సొగసు వహించి ఉత్వసంధి సొబగూని వీపుపై నగవులు కార గసరదవా దేశం వస్తే నగవులు గార పండ్లు వదనంబున వెలిగిన మల్లెమూట. అంటే ఇంత అసహ్యమైన పదాలతో అందమైన బాబు గీచిన బొమ్మ లాంటి ఒక చిత్రాన్ని తీసుకోవచ్చు. ఇది ఒక చమత్కారం. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో 1983లో ఆదరణ చేస్తుంటే పుచ్చోడు చిత్రమైన సమస్య ఇచ్చాడు, దత్తపది ఇచ్చాడు. ఏమండి నాలుగు పదాలు ఇస్తున్నారు, ఇవి నాలుగు నాన్ వెజిటేరియన్స్. కోడిపెట్ట ముందు ఊరబంది, ఊరబంది అంటే ఊరిలో బలిసిన పంది, ఊరబంది, కోడిపెట్ట, జల్లచేప, కప్ప, ఈ నాలుగు నాన్ వెజిటేరియన్ తీసుకొని బ్రాహ్మణుల పెళ్లి భోజనాన్ని వండించాడు. ఇది ఘోరమే. ఓ చిన్న తేడగిదల చెప్పాను, ఊర బందిరి వేసి నోరూరునట్లు, ఊరన్ ప్లస్ పందిరి వేసి ధృతసంధి, ఊర బందిరి వేసి నోరూరునట్లు వేడి వేడిగా మంచి పకోడి పెట్ట, పకోడి పెట్టగా ఇంపు నింపు పాయసము మోజిల్ల చేప. చేపడం అంటే మన మనసులో పాలు చేపడము, కోర్కెలు చేపడం అంటాం, అంటే పిండడం. ఇంపు నింపు పాయసము మోజెల్ల చేప చెప్పలేనట్టి రుచులు మాకు అప్పగించి ఊర బందిరి వేసి నోరూరునట్లు వేడి వేడిగా మంచి పకోడి పెట్ట, ఇంపు నింపు పాయసము మోజెల్ల చేప చెప్పలేనట్టి రుచులు మాకు అప్పగించి. ఇలాంటివి అనమాట. ఇంకోటి ఫైవ్ థర్టీకి ఇస్తాను, బ్రేక్ తీసుకుంటాను. అయిపోతుంది బ్రేక్, ఎందుకు ఒకటేసారి బ్రేక్ చేసేస్తాను. కావాలంటే మళ్ళీ
తర్వాత వచ్చిన
మేము మళ్ళీ వర్జీనియాకు చాలా దూరం వెళ్ళాలి. మధ్యలో న్యూజెర్సీకి వెళ్ళి ఒక బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ డిన్నర్కి వెళ్ళాలి. మరి దాదాపు 6 గంటలు ప్రయాణం చేయాలి కదా, మేము డ్రైవ్ చేయాలి కాబట్టి కొంచెం తొందరగా మమ్మల్ని పంపిస్తే మీకు మేము కృతజ్ఞులుగా ఉంటాం. బసవరాజు గారు మంచివారు మాకు తెలుసు. ఒక అసంభవమైన దత్తపది ఏమండి, దేవదాసు పార్వతి ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరికి పెళ్లి జరిగితే బాగుండేది అని ఒక హృదయం ఉన్నవాడు. కానీ ఇది లేదు పాపం, ఆ పృచ్చకుడికి ఆ కోరిక ఉంది. ఒకవేళ దేవదాసు వాళ్ళ నాన్నగారు విశ్వరంగారావు జీవిందర్ ఇష్టపడి పార్వతీ దేవదాసులు పెళ్లి చేసి ఉంటే, ఆ పెళ్లి పీటల మీద దేవదాసు పెళ్లి కొడుకు కూర్చున్నాడు, పార్వతి పెళ్లి కూతురుగా వస్తున్నాడు. ఆ పెళ్లి కూతురుని చూసి దేవదాసు హృదయం స్పందించాలి, మనకు తన కోరిక తీరబోతున్నది, తన భార్య అవుతుంది, ఆమెను స్వాగతం చెప్పాలి తన హృదయంతో. ఓ దేవదా ఓ పార్వతి అని కాదు, కవిత్వంలో చెప్పాలి. సరే పదాలు చెప్పండి, ఆయన చెప్పిన పద్యాలు ఈ పదాలతో మీరు చెప్పండి. శవము, పాడే, చితిమంట, తర్పణం, శ్మశాన వాటికి సంబంధించిన పదం. శవము, పాడే, చితిమంట, తర్పణం, ఈ 4 పదాలతో దేవదాసు తన పార్వతిని ఏమని పిలుస్తాడు చెప్పండి. అప్పుడు ఇలా చెప్పాడు తేటగీతం. శైశవము నుండి హృదయాలు సంగమింప, శైశవము నుండి హృదయాలు సంగమింప, పడుచు గుండెలు సన్నాయి పాట పాడి, పాట పాడి, మనువుగూడగ నిలిచితి మంటపాన, మనువుగూడగ నిలిచితి మంటపాన, తరుణి రమ్మిక ప్రణయ సంతర్పణముగా, ప్రణయ సంతర్పణ. ఇంకొక విచిత్రమైన ఒక వ్యక్తి, ఒక ఉగాది పర్వదిన సందర్భంగా అవధానం ఏమంటే, నా కోరిక ఒకటి, ఒక అందమైన అమ్మాయిని వర్ణించాలి. అయితే నేను ఇచ్చే పదాలు చాలా విరుద్ధంగా ఉంటాయి, చెప్పండి. అసలు ఆ పదాలు చెప్పండి అంటే, ఉబ్బసము, మసూచి, క్షయ, కలర, ఈ 4 జబ్బుల పేర్లు తీసుకొని ఒక అందమైన ఆరోగ్యవతి అయిన అమ్మాయిని వర్ణించండి. జబ్బుల పేర్లు, అందమైన మళ్ళీ ఆరోగ్యవతి అయిన అమ్మాయిని వర్ణించండి. ఆమెకు ఉబ్బసం ఉందని కానీ ఆమె కలర వస్తుందని చెప్పకూడదు. అప్పుడు ఆమె అయితే ఇలాంటి ఉబ్బ సముద్రమై హృదయం, ఉబ్బ సముద్రమై హృదయం, సముద్రంలో నా హృదయం ఉబ్బుతున్నది, పొంగుతున్నది, ఆ ఉబ్బసాన్ని కట్ చేశాను. ఉబ్బ సముద్రమై హృదయం, ఉయ్యలలూగగ కోడె కోరికలు, నిబ్బరమైన నిగ్గు పయనించను చూపుల ప్రేమ సూచిగా, ప్రేమ సూచిగా, ప్రేమ సూచిగా, అబ్బురమయ్య నీ ప్రణయము అక్షయం అవ్యయం అప్రమేయమై, అబ్బురమయ్య నీ ప్రణయము అక్షయము అవ్యయము అప్రమేయమై, రబ్బరు బంతి ఇంతి కలరా నిన్ను పోలిడు కన్యకామలు, కలరా అంటే ఉన్నారా, కలరు ప్లసా కలరా. సరే ఇలాంటివి చాలా ఉన్నాయి దత్తపదులు. ఈ దత్తపదులు 150, అలాగే ఈ సమస్యలు 150, ఇంకా వర్ణనలు, మధ్య మధ్య వర్ణనలు, ఆశు కవిత కూడా ఉంటాయి. చాలా చమత్కారమైనవి అడుగుతారు, కొన్ని నవరస భరితంగా ఉంటాయి, కొన్ని విషాదం ఉంటాయి. ఒకసారి గుంటూరులో నేను అవసరం చేసుకున్నప్పుడు సావిత్రి చనిపోయి, సావిత్రి అంటే అందరికీ అభిమానం నట్టి, నాకు కూడా చాలా అభిమానం నట్టి, ఆయన అడిగాడు అండి ఈరోజు సావిత్రి చనిపోయింది లేక అంతకుముందు రోజు, ఆమె మీద ఒక పద్యం చెప్పండి ఆశువుగా. అప్పుడు నాకు సావిత్రి చాలా ఇష్టం కదా అప్పుడు అన్నాను. ఆమెతో నేరుగా ఇలా అంటుంది, కంటిపాపల కదలిక కలలు చిమ్మి, చిన్ని పెదవుల నటనలు చిందు ద్రొక్కి, పార్వతి కన్నులతో పెదవులతోనే దేవదాసులు చేసింది పార్వతికి. సావిత్రి కన్నుల కదలిక, పెదవుల కదలిక, కంటి పాపల కదలిక కళలు చిమ్మి చిన్ని పెదవుల నటనలు చిందు దృక్కి నటన నారిగా రూపెత్తునటివి నీవు. నటన అంతా ఒక స్త్రీ అవతారం ఎత్తితే ఎట్లా ఉంటుందో సావిత్రి లాంటి నటన నారిగా రూపెత్తు నటివి నీవు, వేయి దండాలు నీకు సావిత్రి తల్లి. అట్లా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆశువుగా పద్యం చెప్పడం. ఎన్టీ రామారావు గారు ఇది తెలుగు గంగ ఇస్తున్నారు, తమిళ తంబికి తన్నీరి వాళ్ళని మద్రాసుకి ఇస్తున్నారు, మీ అభిప్రాయం ఏమన్నారు? అప్పుడు వెంటనే ఒక చిన్న ఆట వెలదిలో, ఉప్పు కడలి ఉన్న ఉపయోగమే లేదు, మంచినీరు లేక మనిషి లేడు, తృష్ణ తీర్చుగాక కృష్ణమ్మ జలధార, అరవకుండుగాక అరవజాతి. ఇలాగే చమత్కారంగా అప్పటికప్పుడు ఆశువుగా చెప్పడం ఒక పద్ధతి. చివరగా తత్తపదిలో మీకు ఎన్నో ఉన్నాయి, మీరు ఇప్పుడు తినబోవాలని ఆలోచిస్తున్నారు కాబట్టి అలాంటిదే ఒక దత్తపది చెప్పి మీకు ఇస్తారు. ఈ పదార్థాలు అక్కడ ఉన్నాయో లేదో చూడాలి. ఇది నేను అవధానంలో చేసింది కాదు, కానీ అది కూడా చెప్పాలి. నిజంగా ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు బెంగళూరులో నేను అవధానం చేశాను 1969. అప్పుడు కామత్ అనే హోటల్లో నన్ను అక్కడ లాడ్జ్లో దించారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే మా ఫ్రెండ్స్ అడిగారు, రకరకాల అన్నీ టేబుల్ మీద తెచ్చి పెడుతుంటారు కదా, దోశ పూరి వడ సాంబారు అనే ఈ నాలుగు పదాలు తీసుకొని మీ ఇష్టం వచ్చిన పౌరాణిక అర్థం చెప్పండి. అది పురాణాలకు సంబంధించింది ఉండాలి, శివపురాణం కావచ్చు, విష్ణు పురాణం కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు నేను కాఫీ తాగే లోపల ఆ పద్యాన్ని తయారు చేసుకోవాలి, అంత కష్టమైనది. అప్పుడు చివరిలో చెప్పమన్నా, కాఫీ తాగేసి నీట్గా పద్యం చెప్పాను. పార్వతీదేవి పెళ్లి కూతురుగా వస్తున్నారు. ఎలా ఉంది ఆ పార్వతి? జడలు దోసెడు కొండ మల్లికలతో, దోసెడు పూలు పెట్టుకుందా, జడలు దోసెడు, దోశ వచ్చింది కదా, జడలు దోసెడు కొండ మల్లికలతో సౌరభ్యములు చిమ్మి వచ్చాడు పూరీతిగా. పార్వతి హాస అర్థం అని చెప్తారు, పూరీతిగా హాసచంద్రికలతో సింధూర సీమంతయ్యి వడకుంకుబ్బలి ముద్దు పట్టి ఎదుటను వాసంతి అయి నిలువ, ఆ పడతిన్ పత్రిక స్వీకరించితివి సాంబ రుద్ర సర్వేశ్వర. దోసిలి ప్లస్ ఏడు సంధి చేస్తే దోసెడు అవుతుంది. అక్కడ దోసె పూరీతి అంటే పువ్వులాగా, వాకింగ్ ఫ్లవర్ లాగా వస్తుంది. వడకుంగుబ్బలి మంచుకొండ, అక్కడ వడ వచ్చింది. సాంబారు రావాలంటే ఈశ్వరుని సంబోధించాలి, సాంబ రుద్ర సాంబ రుద్ర సర్వేశ్వర. ఇది దత్తపదుల్లో ఎన్నో వెరైటీస్. చివరగా 2 నిమిషాలు ఉంది, 5 మినట్లు. ఇది చెప్పవచ్చునో లేదో కొంచెం క్షమించండి. మరీ నాకు తెలియని అంశాన్ని ఒకసారి వర్ణించినండి. అంటే వాళ్ళు అడిగేది ఏదైనా చెప్పాలన్నమాట, సమంజసం కానీ అసమంజసం కానీ ఇలాంటివి కూడా ఉంటాయి అవధానంలో. ఇది మా హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది. ఒక ఆయన అడిగాడు, క్యాబరే డాన్సర్ని వర్ణించండి. నేను క్యాబరే డాన్సర్ని ఎప్పుడు చూడలేదు, నా జీవితంలో క్యాబరే డాన్స్కి ఎప్పుడు పోలేదు. ఇక్కడ అమెరికాలో మామూలుగా అలా వింటూనే ఉంటారు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ అతడు ఏం చెప్పాడు అంటే, ఊరికే క్యాబరే డ్యాన్సులు అంటే వర్ణించేవాడిని, కానీ ఏం చెప్పాడు దత్తపదిలో 4 పదాలు ఇచ్చాడు. అంటే క్యాబరే డ్యాన్సర్ శరీరం మీద ఉండవే. ఒకటి ఏంటంటే రవిక, చీర, లంగ, బ్రా, ఈ 4 ఉండవు కదా. క్యాబరే డ్యాన్సర్ శరీరం మీద 4 ఉండవు, రవిక, చీర, బ్రా, లంగ. కానీ క్యాబరే డ్యాన్సర్ని వర్ణించాలి ఆ పదాలు. అప్పుడు ఇలా చెప్పాడు మత్తేభూ, రవి కనిపింపని రమ్యవేళ రతి సామ్రాజ్యంబు సృష్టించుచున్ పవనాంతోళిత దీపమై తనువు నూపన్ ప్రేక్షకులు చీరగా లవలీవల్లిక ఓలె మీద పొదలంగా బాపురే కేబరే నవలారత్నము నాట్యమాడే మది పొంగన్ కోర్కెలబ్రాసి అయి. రవి కనిపింపని చోట రవిక వచ్చింది. రవి కనిపింపని రమ్యవేళ రతి సామ్రాజ్యము సృష్టించుతున్న పవనాందోళిత దీపమై, ఇక్కడ బాపు గారు లాంటి వాళ్ళు బొమ్మ వేస్తారు, గాలికి కదలే దీపంలాగా ఉందట, గాలి అక్కడ విసులు కొట్టేప్పుడు దీపం అట్లా ఊగుతుంది, పవనాందోళిత దీపమై తనువు నూపన్ ప్రేక్షకులు చీరగా, చీరగా అంటే విలవగానే అర్థం, చీర వచ్చేసింది. లవలీవల్లిక ఓలె మీద పొదలంగా తాంబూలపు తీగలాగా వచ్చి మీద పడుకున్నది. పొదలంగా బాపురే కేవరే నవలారత్నము నాట్యమాడే మది పొంగన్ కోర్కెలు అబ్రాసి. అబ్రాసి అంటే సముద్రం, అప్పు ప్లస్ రాసి కలిపితే అబ్రాసి అవుతుంది. ఆ పదం మనం గుర్తు రాకపోతే ఏ అబ్రాసిని పట్టుకోవాలి. ఇలాగా చమత్కారంగా ఆ ఇచ్చిన పదాలకు వ్యతిరేకమైనటువంటి సన్నివేశాల్లో చెప్పడం దత్తపది చమత్కారాలు. ఇవి ఒక రెండు, ఒక 150 అంటే 1000 అవధానాలు నేను రికార్డ్ చేయలేదు. ఎందుకంటే ఏదైనా కావ్యం రాద్దాం, ఈ అవధానాలు ఏంది ఆశువుగా చెప్పేవనే ఉద్దేశంతో. కానీ మిత్రులు అభిమానులు చాలామంది మీ పద్యాలు చాలా బాగుంటాయండి, అవధాన పద్యాలు శాశ్వతంగా ఉండాలి అని చెప్పడం వల్ల కొన్ని సేకరించి నాకు మనసులో స్థిరంగా నిలిచిపోయిన పద్యాలను కూడా రికార్డ్ చేసి, ఇట్లాగే వర్ణనలు నిస్తాక్షరి అవి ఇవి నిషిద్ధంగా ఉన్నాయి. కొన్ని దాదాపు 300 పద్యాలు ఇప్పుడు అచ్చు వేయాలని సిద్ధం చేసి పెట్టాను. ఆ విషయమే మిత్రులు చెప్పారు. అంతేకాకుండా అవధాన సౌరభం అని పేరు పెట్టి, దీనికి కవిత అన్నారు కానీ అవధాన సౌరభం అని పేరు పెడితే బాగుంటుంది నా ఉద్దేశం ఉన్నది. దాని తర్వాత కర్ణభారతం అని కూడా కావ్యం రాశారు, కర్ణుని క్యారెక్టర్ మీదనే కావ్యం. అది మీ ఓపిక ఉంటే ఒక 10 సేపు ఆ కావ్యగానం కూడా చేస్తాను. ఆ తర్వాత ఈ గాథా త్రిశతి లాగానే ఈ అనువాదానికి చాలా మంచి పేరు వచ్చింది, చాలా ప్రశంసలు పత్రికల్లో కూడా సమీక్షలు వచ్చి. అంటే హారుని గాథ సప్తశతిలో 300 శ్లోకాలు ఎన్నుకొని తేటగీతుల్లో లలితమైన భావ కవిత శైలిలో అనువాదం చేయడం జరిగింది. ఆ పుస్తకానికి తగినట్లుగా బాపు గారు చాలా ముచ్చటైన బొమ్మ వేశారు. అది గాథా త్రిశతి. ఇది విషయం. మరి ఈ గంధం వారి గృహంలో ఈరోజు ఈ సాహితీ గంధం పరిమళింపజేసిన మిత్రులకు, బసవరాజు రఘువర్మ గారికి, తర్వాత ఇంకా చాలామంది మల్లిక్ మొదలైన మిత్రులు, పెద్ద నెహ్రూ గారు, పెద్ద పెద్ద వాళ్ళంతా కూర్చున్నారు. వీరందరూ తెలుగు భాష మీద ఉన్న అభిమానంతో అనురాగంతో ఇంతసేపు నా ప్రసంగం విన్నందుకు హార్దిక కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాను. సెలవు.
గౌరవ గారికి ఉభయ భాషలోనే చెప్తుంది, ఉభయ భాష ప్రవేణ.
ఎలా ఉందండి? బాగుంది, చాలా బాగుందండి. నిజంగా చాలా తృప్తిగా ఉంది. సమస్య పూరణం చాలామంది చేస్తారు, కానీ ఆ పూరణం చేసిన తర్వాత ఆ పద్యాల్లో కొన్ని మరీ కష్టమైన పదాలు వాడడం వల్ల జనాలకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండవు, అందరూ దాన్ని ఆనందించలేరు. కానీ మన రామారెడ్డి గారి ప్రత్యేకత, ఆయన పూరించిన పద్యాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దానికి గొప్ప పాండిత్యం లేకపోయినా కూడా వాటిని అర్థం చేసుకొని ఆనందించవచ్చు. ఇది నిజంగా చాలా
ప్రయత్నం.
అది అక్కడ తేడా, పాండిత్యానికి కవిత్వానికి చాలా తేడా ఉంది. కవిత్వం అలడం వేరు, పాండిత్య ప్రతిభ చూపించడం వేరు. అవధానాల్లో
చెప్పిన కవిత్వం అనే విషయం గురించి చెప్తున్నాను. నేను పాండిత్యం ప్రదర్శించాలనే ఉద్దేశం కాకుండా, ప్రారంభంలో 4 పాదాలు ఒకే సమాసము కూడా పద్యం చెప్పిన సన్నివేశాలు ఉన్నాయి. కానీ ఇది మంచి పద్ధతి కాదు, హృదయానికి హత్తుకునేటట్టు చెప్పడమే ఆ మంచి కవిత్వం. ఉదాహరణ చెప్తాను, అంటే నేను పద్యం వేగంగా చెప్పాను, కొంచెం ఆలోచించి చెప్తాను. అసలు ఆలోచన అమృతం కదా సాహిత్యం అంటే. కర్నూలులో ఒక క్రిస్టియన్ కాలేజీలో అవధానం చేస్తున్నప్పుడు పెల్మనోర్ అని ఒక హాలెండ్ దేశస్థుడు ఆశుకవిత కూర్చున్న ప్రశ్నకుడికి ఒక ప్రశ్నే పంపించాడు, కవిత్వం అంటే ఏదో చెప్తున్నాను. అతనికి తెలుగు కొంచెం కొంచెం యాక్సెంట్ ఇంగ్లీష్ లాగా మాట్లాడతాడు, నేర్చుకున్నాడు తెలుగు. పాపం తెలుగు చాలా మధురమైన భాష అండి. ఆయనే పొగిడాడు ఇంత ఈ భాషలో ఇటువంటిది ఉండేది. అప్పుడు 1981 నాకు గుర్తులేదు, 82 అనుకుంటాను. అప్పుడు భాటం శ్రీరామ్మూర్తి గారు నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్ళాను హైదరాబాద్. 1982 అప్పటికి మూవీ కెమెరాలు చాలా అరుదు, హాలెండ్ నుంచి తెచ్చాడు. అంత అవధానం అంతా రికార్డ్ చేశాడు. ఇది మా దేశంలో వెళ్ళి చూపిస్తారండి, ఇప్పుడు ఇట్లా ఉంటుంది పద్ధతి. ఆయన ఒక ప్రశ్నే పంపించాడు ఇంగ్లీష్లో రాసి, దాని తెలుగులో చెప్తున్నాను. అవధాని గారు, కవి గారు, ఈరోజు నేను ఇంగ్లీష్ పేపర్లో ఒక వార్త విన్నాను. చీఫ్ మినిస్టర్ అంజయ్య గారి ఇంట్లో ఒక పాఠశాల, ఒక మనవరాలి పాఠశాల, అది నేను చదివాను. ఒకవేళ ఇన్విటేషన్ వస్తే మీరు చీఫ్ మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళారనుకోండి, అప్పుడు ఆ ఉయ్యాలలో ఉండే ఆ పసిపాపను మీరు చేతుల్లోకి తీసుకున్నారు, ఎత్తుకున్నారు, అప్పుడు ఆ పిల్ల ఆ పసిపాప మీ మీద చేయరాని పనిచేసి మీ బట్టలన్నీ తడిపేసింది. పీపీ అమెరికాలో అయితే పీపీ అంటారు కదా, లేక పీపీ చేసింది. మరి మీరు ఆ పిల్లతో ఏమని చెబుతారు, ఏం చెప్పాలి? మామూలుగా అయితే ఆ చిట్టి పాపను చేతులాల ఎత్తుకొని అది మూత్ర విసర్జన చేసి నా బట్టలన్నీ తడిచిపోయి అది చెప్పుకోవాలి కదా. అలా చెప్తే ఏముంది కవిత్వం అని ఒకసారి అలా నిలిచిపోయాను. ఒక 5 నిమిషాల సేపు ఆలోచించాను, నాకు ఏం చెప్పాలని అర్థం కావడం లేదు. కానీ అడిగిన వాడు హాలెండ్ దేశస్థుడు అని ఒక నా మనసులో 2 పదాలు స్ఫురించినాయి అదృష్టం కొద్ది. ఒకటి బుగ్గ, దీన్ని బుగ్గ అంట, చీక్ ఎక్కడైనా నీరు పైకి పొంగితే దాన్ని బుగ్గ అంట. అలాగే ధార అన్నాం మనం అవధానంలో, ధార ఫ్లో అన్నాం కదా, వర్షధార అంటాం. వజ్రధార అంటే వజ్రం యొక్క అంచు. అలాగే ఆశువుగా కవిత్వం చెబితే ఆశువుధార, వేగంగా కవిత్వం చెబుతాం. ఏదైనా వేగంగా చెబితే దాన్ని ధార అంటాం. వర్షధార, వర్షం వేగంగా పడుతుంది. ఆ ధార అనే పదం జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు 18 నెలలేదు, అప్పుడు ఆ పసిపాపతో నేను ఎలా అంటున్నా, ముద్దులొలికెడి నీ బుగ్గ ముద్దులాడ బుగ్గ చిమ్మెను బట్టలు ముద్దాయి. ఇక్కడ బుగ్గ మీద ముద్ద పెడితే, ముద్దు పెడితే అక్కడ బుగ్గ చిమ్మింది. ముద్దులొలికెడి నీ బుగ్గ ముద్దులాడ బుగ్గ చిమ్మెను బట్టలు ముద్దాయి. మన భాషలో ఉండే చమత్కారం అది. ఒక పదానికి ఆ విరుపుల్లో అర్థాలు ఉంటాయన్నమాట. బుగ్గ అంటే ఈ చెక్కిలి అని అర్థం ఉంది, నీటి బుగ్గ అది. ఆముక్త మాలిదలో శ్రీకృష్ణదేవరాయలు గగనము నీటి బుగ్గకెనగా జరబట్టిన నాళ్ళు అన్నాడు. ఎంత పెద్దవానంటే ఆకాశంలో నీటి బుగ్గ పుట్టిందేమో అన్నట్లుగా ఎడతగకుండా జడివాన పట్టిందట ముసురు, అది నీటి బుగ్గ అన్నాడు. కాబట్టి ముద్దులొలికెడి నీ బుగ్గ ముద్దులాడ బుగ్గ చిమ్మెను బట్టలు ముద్దాయి. చిలిపిన ఊలు చిందెడి చిట్టిపాప తలప నాధార కన్నా నీధారమిన్న. నేను కవిత్వంలో చెప్పే ఆశుధార కంటే నీధారమిన్న. అంత వేగంగా నేను పద్యం చెప్పలేను మహాతల్లి, నీవు మాత్రం ధారలో నన్ను మించిన ధార. నీది మూత్రధార, నాది ఆశుధార. ఇది కవిత్వం, ఒక చమత్కారం. ఆశువుగా చెప్తే రాదు.
ధన్యవాదాలు అండి. కాబట్టి ఇలా అవధాన కవులలో నిజమైన కవిత్వం చూడడం అనేది చాలా అరుదైన విషయం. ఇది మన మన అదృష్టం. రామారెడ్డి గారు ఈరోజు మనల్ని ఇంత చక్కటి కవిత్వంతో ఆనందింపజేశారు. ధన్యవాదాలండి మరోసారి. ఆయన త్వరగా వెళ్ళాలంటున్నారు కాబట్టి ఇప్పుడు టైము 5:35 అవుతుందండి, 5:40. ఒక 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో విందు ముగించి విందు బయట బ్యాక్ యార్డ్ త్వరగా వచ్చేసారంటే తర్వాత ఒక 10 నిమిషాలు రామారెడ్డి గారు కర్ణ భారతం గురించి క్లుప్తంగా చెప్తారు. త్వరగా ముగించుకో. ఇంకో విషయం అంటే ఇంత ముందే విన్నవించాను నేను, ఈ పుస్తకం గాథా త్రిశతి కాపీలు లేవు, కనుక మీరు మీ పేరు రాశారంటే రాసి దానికి మూల్యం మనం ఇద్దామని చెప్పలేము. కనీసం ఒరిజినల్ అదే మీరు పేరు రాసి ఇచ్చారంటే నాకు వస్తాయి, నేను తెప్పిస్తాను. తర్వాత వచ్చే సదస్సులో నేను మీకు అందజేస్తాను. పుస్తకం కోసమనే కాదు, మన తర్వాత ఈ అవధాన కవిత, అవధాన స్వరూపం అన్నారు కదా, ఇది నిజంగా మనకు చాలా ఉపయోగకరమైన విషయం అండి. అవధానం గురించి మనం అవధానంలో చూస్తాము, వింటాము, ఆనందిస్తాము, తర్వాత మర్చిపోతాం. కానీ ఇవి మళ్ళీ మళ్ళీ చదువుకోవడానికి నిజంగా చాలా బాగుంటాయి, ముఖ్యంగా ఈ సమస్యాపూర్ణము ఇవన్నీ. సో ఇవన్నీ పుస్తక రూపంలో ఆయన దానికి రూపకల్పన చేయాలి అన్న ఆలోచన రావడమే చాలా చక్కటి విషయం. దాన్ని మనం తప్పకుండా ప్రోత్సహించాలి. కాబట్టి మీకు అందుకే ఎన్వలప్స్ ఇస్తానండి. మీరు ఈ పుస్తకాన్ని గాథా త్రిశతి దాన్ని మీ పేరు రాయండి, తెప్పిస్తాను. తర్వాత తర్వాత పుస్తకానికి కూడా అది కూడా మీరు తీసుకుంటున్నట్టుగా మీ ఇష్టం, మీకు తోచినంత విరాళ్ళు ఎన్వలప్స్ పంపిస్తాను. ఎన్వలప్లో పెట్టి నాకు ఇచ్చేయండి. మీ పేరు కూడా మీ పేరు రాయడం మర్చిపోకండి. 20 నిమిషాలు కలుద్దామా, త్వరగా విందు ముగించి.
అవధానం కన్నడ మరాఠీ భాష ఉంటాను
లేదంటే ప్రయత్నం చేశారు కానీ సఫలం కాలేదు ప్రయత్నం చేశారు.